గుడ్ ఈవినింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభు యొక్క సన్నిధిలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని, ప్రభువుతో మీకున్నటువంటి ఆ యొక్క సంబంధమును దినదినము మీరు కాపాడుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక రాజును గురించి మీతో మాట్లాడవలనని ఆశిస్తున్నాను. ఇస్రాయేలు దేశమును ఏలుతున్నటువంటి పెకహు అనేటువంటి ఒక రాజును మనం చూస్తాం. అదే సమయంలో యూదా దేశమును ఆహాజు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పెకహు అనేటువంటి ఇస్రాయేలు రాజు తమ ప్రక్కనే ఉన్నటువంటి సిరియా దేశపు యొక్క రాజు అయినటువంటి రెజీనుతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏమిటి అని అంటే, ఈ ఒప్పందం, మీరు మేము ఏకమై యూదావారి మీదకి దండెత్తుదాము అనేటువంటి ఒప్పందాన్ని తాను కుదుర్చుకుంటాడు. దీన్ని మనం విన్నప్పుడు చాలా బాధపడతాం. ఇదేమిటి, ఇస్రాయేలు యూదా అనేటువంటిది ఈ రెండు రాజ్యాలు ఇవి రెండుగా విడిపోకముందు అంతా కూడా ఒకే రాజ్యంగా ఇస్రాయేలు ప్రజలుగా ఉండినారు. ఐగుప్తు నుండి దేవుని చేత వీరంతా కూడా విడిపింపబడినటువంటి ప్రజలు. సరే, ఆ తర్వాత రకరకాల కారణముల చేత ఇవి రెండుగా విడిపోయినాయి. విడిపోతే విడిపోయినాయి, కనీసం ఆ రెండు కూడాను దేవునికి లోబడి ఉండవచ్చును కదా అని అంటే అలా ఉండలేదు. ఇక్కడ తమ సహోదరులైనటువంటి యూదా వారి మీదే బయట ఉన్నటువంటి అన్యులతో చేరి పెకహు అనేటువంటి ఇస్రాయేలు రాజు యూదా వారిని జయించాలని, వారిని దోచుకొనాలని ఆశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో సిరియా వారు యూదా వారి మీదకి దండెత్తి ఆహాజును పట్టణాన్ని ముట్టడించారు, కానీ వారిని జయించలేకపోయారు. కొంతకాలం తర్వాత మరలా సిరియా వారు వచ్చి ఏలతు అనేటువంటి ఒక పట్టణాన్ని పట్టుకొని దాన్ని వారి వశం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ పట్టణంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టేసి సిరియన్లే ఆ పట్టణమునకు వచ్చి కాపురం చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో ఈ ఆహాజు అనేటువంటి యూదారాజు ఏం చేస్తాడంటే, వారిద్దరి కన్నా శక్తివంతులైనటువంటి అష్షూరు రాజును నాకు వచ్చి సహాయం చేయమంటే ఊరికినే వచ్చి చేయడు. ఎందుకంటే అష్షూరు వారికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే తాను వచ్చి వీళ్ళతో కలిసి అప్పుడు వీళ్ళతో యుద్ధం చేసేటువంటి వాడుగా, వీరికి మద్దతు ఇచ్చేటువంటి వాడుగా అతను ఉండగలడు. కానీ అలాంటిది ఏమీ లేదు. కేవలము వీరి యొక్క ప్రయోజనము నిమిత్తమై అతన్ని వచ్చి సహాయం చేయాలి. కాబట్టి దానికి ప్రతిఫలంగా వీరు యూదా వారు ఏదైనా సరే వారికి బహుమాన రీతిగానో మరొక రీతిగానో ఏదో చెల్లించవలసి ఉంది. దాని కొరకు యూదాలో ఉన్నటువంటి ఈ ఆహాజ్ ఏం చేస్తాడంటే, దేవాలయంలో ఉన్నటువంటి బంగారమును, వెండిని, విలువైనటువంటి యొక్క వస్తువులను వీటన్నిటినీ కలిపి అష్షూరు రాజు అయినటువంటి తిగ్లప్తి లేసర్నకు కానుకగా పంపిస్తాడు. పంపించి, మీరు వచ్చి మాకు సహాయం చేయండి, ఈ సిరియా వారి యొక్క బారి నుండి మమ్మలను విడిపించండి అని కోరతాడు. కోరినప్పుడు తిగ్లప్తి లేసర్ ఏం చేస్తాడంటే, సిరియా రాజు అయినటువంటి రెజీనును ఓడించి ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తారు. ఎప్పుడైనా సరే అష్షూరు వారు ఇతర ప్రాంతాలని జయించి ఆక్రమించినప్పుడు వారు ఏం చేసేవారంటే, ఏ ప్రాంతాన్ని అయితే వారు ఆక్రమించారో జయించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని వారు వేరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళి, మరెక్కడో ఉన్నటువంటి వారిని, లేకపోతే ఏ ప్రాంతానికైతే వీరిని జయించబడినటువంటి వారిని తీసుకెళ్లి పెడుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోనూ జయించినటువంటి ప్రాంతాన్ని నింపుతూ ఉండేటువంటి వారు వాళ్ళు. అంటే సిరియా వాళ్ళని తీసుకెళ్లి ఇప్పుడు అష్షూరులో ఉంచుకున్నారనుకోండి, అష్షూరులో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి సిరియాలో పెట్టొచ్చు. లేకపోతే వారి చేత ఇతర ప్రాంతాలలో జయించబడినటువంటి ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను తీసుకుని వచ్చి సిరియాలో పెట్టవచ్చు. వారి పాలసీ అదే ఉన్నది. సిరియా యొక్క విషయంలో కూడా వారు అదే విధంగా చేశారు. ఇది జరిగిన తర్వాత తిగ్లప్తి లేసరు సిరియాకు వస్తాడు. అంటే వారు జయించినటువంటి ఆ యొక్క ప్రదేశంకు వచ్చి అక్కడ ఉన్న సమయంలో యూదాలోని రాజైనటువంటి ఆహాజు అష్షూరు రాజైనటువంటి తిగ్లప్తి లేసరును కలవటానికి దమస్కులోని సిరియాకు వెళ్తాడు. అక్కడ ఉన్న సమయంలో ఈ ఆహాజు అక్కడ ఉన్నటువంటి ఒక అన్య బలిపీఠమును చూచి చాలా మోజు పడతాడు. ఈ సిరియన్లు యెహోవాను పూజించేటువంటి వాళ్ళు కాదు. అయితే ఇస్రాయేలు ప్రజలు తర్వాత యూదా ప్రజలు యెహోవాను పూజిస్తామని వారు ఒడంబడిక చేసి యెహోవాను మాత్రమే పూజించవలసినటువంటి ప్రజలై ఉన్నారు ఆ ఒడంబడిక ప్రకారం. దాని కారణంగానే దేవుడు వారి పక్షంగా ఉండి అనేకమైనటువంటి గొప్ప కార్యములను జరిగించున్నాడు. అయితే ఇప్పుడు రెండుగా విడిపోయినటువంటి ఈ రెండు రాజ్యాల్లో ఇస్రాయేలు వారు తమ ఇష్టం వచ్చినట్లుగా యెరోబాముతో ప్రారంభించి యెరూషలేములోని దేవాలయమునకు వెళ్లవలసినటువంటి అవసరం లేకుండగా రెండు దూడలను యెరోబాము దానులో ఒకటి బేతేలులో ఒకటి ఉంచినట్లుగా మనం ముందే చూచాం. ఇవే కాకుండగా దేవతా స్తంభములను నిలపటం అనేటువంటిది, ఇతర బలిపీఠములను కట్టడం అనేటువంటిది, ధూపములు వేయటం అనేటువంటిది, విగ్రహ ఆరాధన అనేటువంటిది బాగా పెరిగిపోయి ఉన్నది. ఈ విధంగా ఇస్రాయేలు వారు దేవుని నుండి బహుదూరంగా వెళ్ళిపోయినటువంటి వారై ఉన్నారు. అదే సమయంలో మేము కూడా ఏమీ తక్కువ తినలేదు అన్నట్లుగా ఈ యూదా వారు సహితము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి దినములుగా దినములు ఉన్నవి. ఇస్రాయేలుతో పోల్చినప్పుడు ఈ యూదా ప్రజలు కొంత మెరుగుగా ఉన్నప్పటికీ వారు కూడాను ఈ విగ్రహారాధనకు అలవాటు పడిపోయినటువంటి వారుగా ఉన్నారు. వారి రాజైనటువంటి ఈ ఆహాజు తానే అన్యులు చేసేటువంటి ప్రతి భయంకరమైనటువంటి పనిని చేయటానికి ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తానే విగ్రహారాధన చేయటం అనేటువంటిది, విగ్రహాలకు బలిపీఠములను కట్టడం అనేటువంటిది, బలి అర్పించటం అనేటువంటిది, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన సంతానమును లేక తన పిల్లలను అగ్నిగుండము దాటించటంతో సహా చేసినట్లుగా మనము చూస్తున్నాం. సరే, ఇప్పుడు సిరియాలో ఉన్నటువంటి ఈ యూదా రాజు తిగ్లత్పిలేసెర్ను చూచాడు. అక్కడ ఉన్నటువంటి ఒక అన్య బలిపీఠమును చూచి మోజుపడి అలాంటి బలిపీఠాన్నే యూదాలోను కట్టాలని ఆశించాడు. కాబట్టి దాని నమూనాను మిగిలినటువంటి వివరాలని సేకరించి తన రాజ్యంలో యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడిగా సమయంలో పనిచేస్తున్నటువంటి ఊరియాకు తాను సందేశాన్ని పంపుతాడు. ఇలాంటి బలిపీఠాన్ని ఇదే విధంగా అక్కడ కట్టమని తాను సందేశం పంపుతాడు. ఈ ఊరియా మనము దావీదు పాపం చేసినటువంటి ఆ స్త్రీ యొక్క భర్త కాదు, ఇతను వేరొక మనిషి. సరే, ఎప్పుడైతే ఈ సందేశాన్ని అందుకున్నాడో ప్రధాన యాజకుడు తానేం చేశాడంటే, తాను ఇది సరికాదండి, దేవుని మార్గంలో మనము నడవలసినటువంటి వరము అని తానేమి చెప్పలేదు, కానీ రాజు పంపించిన ఆజ్ఞ అనేటువంటి విధంగా తాను అదే విధమైనటువంటి బలిపీఠాన్ని అక్కడ కట్టడం జరిగింది. సరే, ఈ రాజు ఆహాజు సిరియా నుండి తిరిగి రాకముందే ఈ బలిపీఠాన్ని ఇతను నిర్మించాడు, పూర్తి చేశాడు. తిరిగి వచ్చినటువంటి ఆహాజు బలిపీఠంను చూచాడు, బాగా ఉందనుకున్నాడు, దాని మీద ఎక్కాడు, బలిని అర్పించాడు, పానార్పణ చేశాడు. ఈ విధంగా అన్య సంబంధమైనటువంటి ప్రతి చెడు విషయమును అతను జరిగించడం ప్రారంభించాడు. అంతటితో ఆగాడా అంటే అంతటితో ఆగలేదు. ఏం చేశాడంటే, సాక్షాత్తు యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఇత్తడి బలిపీఠమునే తీసుకొని వచ్చి దీనికి సమీపంలో తన ఇష్టం వచ్చిన చోట, అంటే ఇప్పుడు తను ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠమునకు సమీపంలో దాన్ని పెట్టాలని ఆజ్ఞయించాడు. అది ఎక్కడ ఉండవలసినటువంటిది అంటే యెహోవా యొక్క మందిరములో యెహోవా యొక్క బలిపీఠం, అది యెహోవాకు అర్పించవలసినటువంటి బలులని అక్కడ అర్పించవలసి ఉన్నది. అది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నిర్మించబడినటువంటి బలిపీఠం అయినది. యెహోవా బలులను అక్కడ అర్పించవలసి ఉన్నది. అయితే ఇతను తన చిత్తానుసారంగా తన ఇష్టానుసారంగా ఆ బలిపీఠమును సహా దాని స్థానమును సహా మార్చివేసేటువంటి అధికారం తనకున్నదన్నట్లుగా దాన్ని మార్చివేయమని చెప్పాడు. అంతేకాదు, ఇంకా దేవాలయమునకు సంబంధించినటువంటి మరికొన్ని విషయములను సహా తన ఇష్టానుసారంగా తన సొంత నిర్ణయములను తీసుకుని తను మార్పులు చేర్పులు చేయటం జరిగినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు. మనము ఇప్పటి వరకు చూసినటువంటి ఈ యొక్క వాక్య భాగం నుండి మనము నేర్చుకోవలసినటువంటి అంశములు ఏమిటంటే, మొట్టమొదటిగా ఇస్రాయేలు ప్రజలు, అంటే ఇస్రాయేలు అంటే నార్దర్న్ కింగ్డమ్, ఆ తర్వాత సదరన్ కింగ్డమ్ అయినటువంటి యూదా, వీరిద్దరు కూడాను దేవునితో నిబంధన చేసినటువంటి వారుగా ఉన్నారు. వారి పూర్వీకులైనటువంటి వారు, వారును తమ తర్వాత రానైనటువంటి వారి యొక్క పిల్లలు పిల్లల పిల్లలు వారంతా కూడాను యెహోవాను అనుసరించున్నట్లుగా దేవునితో నిబంధన చేసినటువంటి వారే ఉన్నారు. ఆ కారణమును బట్టి దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు, వారిని ఆశీర్వదించాడు. ఎన్నో విధములుగా వారిని చిక్కు సమస్యల నుండి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే పరిస్థితులు ఎప్పుడైతే ఒక విధంగా మెరుగుపడుతూ ఉన్నాయో, వారు దేవుని యొక్క భయము నుండి తొలగిపోయి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ప్రజలుగా ఉంటున్నారో వారిని అనుకరించాలని, వారు పూజించేటువంటి ఆ దేవతలను వీరు కూడా పూజించాలని, వారు అభివృద్ధి చెందుతున్నట్లుగా వీరు కూడా అభివృద్ధి చెందవలనని, ఈ రకమైనటువంటి పనులు చేయటం వలన, వాటికి తెగబడటం వలన వారు మాత్రమే అంటే ప్రజలు మాత్రమే కాదు, ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వీరి రాజులు సహితము అదే విధమైనటువంటి పరిస్థితిలో ఉండటం వలన దేశం అనేటువంటిది దౌర్భాగ్యపు పరిస్థితిలోనికి రోజు రోజుకు దిగబడిపోతున్నది. ఇదే సమయంలో తన ప్రవక్తలను దేవుడు పంపి వారిని వార్న్ చేస్తూ ఉన్నాడు, కానీ వారు ఆ వార్నింగ్లను తీసుకునేటువంటి వారుగా లేరు. సరే, ఇప్పుడు మనం ఆహాజును గురించి దినమందు చూచాము. ఈ ఆహాజు బహు దౌర్భాగ్యుడు అయినటువంటి మనిషి. తన సొంత పిల్లలను అగ్నిగుండము దాటించటము, విగ్రహాలను పూజించటం అనేటువంటిది, విగ్రహాలకు ధూపం వేయటం అనేటువంటిది, ఇదంతా కూడాను ఇతనే చేయటం ప్రారంభించినటువంటి దౌర్భాగ్యుడైనాడు. ఇంకా ప్రజలు ఏం చేస్తారు? కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇతనే ఉంటుండగా దేశము అడుగింటిపోతూ ఉన్నది. ఆహాజైనప్పటికీ, మరి ఒక రాజైనప్పటికీ, ఇస్రాయేలు రాజైనప్పటికీ, యూదా రాజైనప్పటికీ, వారు దేవునితో చేసినటువంటి ఆ నిబంధనను బట్టి వారికి కష్ట సమయములు ఎదురవుతున్నప్పుడు దేవుని యొద్దకు వారు వెళ్ళి దేవుని ప్రవక్తల ద్వారా వారు ఏ విధంగా ముందుకు నడుచుకొనవలెను అనేటువంటి విషయంలో విచారణ చేసి ఆ విధంగా నడుచుకొనవలసినటువంటి వారై ఉన్నారు. దేవుని చిత్తమును జరిగించవలసినటువంటి వారై ఉన్నారు. అయితే వీరు ఆ విషయములన్నీ అన్నిటినీ పక్కన పెట్టి వేసి ఏం చేశారంటే, తమ సొంత నిర్ణయములను తీసుకునటం అనేటువంటిది, తమ శక్తి యుక్తుల మీద ఆధారపడటం అనేటువంటిది వారు చేసినటువంటి తప్పిదమై ఉన్నది. ఈ క్రమంలోనే ఆహాజు ఏం చేశాడంటే, తన మీదకి ఈ సిరియా వారు ఎప్పుడైతే దండెత్తి వచ్చారో, ఒక పట్టణాన్ని ఆక్రమించుకున్నప్పుడు వెంటనే తాను భయపడినటువంటి వాడై మిగిలినటువంటి దేశము కూడా పూర్తిగా ఆక్రమింపబడకుండా నిమిత్తము తన సొంత నిర్ణయములను తీసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును కాపాడేటువంటిది వాడు దేవుడై ఉన్నాడు, ఆయన కునుకడు నిద్రపోడు. అయితే ఆయన యొద్దకు వెళ్ళి నీ యొక్క స్వాస్థ్యమునకు ఈ విధంగా జరుగుతున్నది అని మోకాళ్ళ మీద ప్రార్థన చేయవలసినటువంటి ఈ ఆహాజు రాజు ఆ విధంగా చేయకుండగా అప్పటికే విగ్రహారాధనలో మునిగిపోయి అనేకులను ఆ విధంగా చేయనట్లుగా చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడైనటువంటి ఆహాజు రాజు ఏం చేశాడంటే, అష్షూరు రాజు యొద్దకు వెళ్ళి తన సహాయమును కోరాడు. ఓని ఊరికినే వెళ్ళి సహాయమును కోరాడా? లేదు. ఏం చేయవలసి వచ్చింది? తనకు బంగారము వెండి ఇదంతా కూడాను మూటగట్టి ముట్ట చెప్పవలసి వచ్చింది. ఆ బంగారము వెండి అనేటువంటిది తనదేమైనా ఇచ్చాడా? లేదు. ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడు? అదంతా కూడాను దేవుని యొక్క ఆలయములో నుండి ఆ బంగారము వెండి అనేటువంటిది ఎంతో విలువైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడాను తనవైనట్లుగానే తీసుకుని వచ్చి తన సొంత నిర్ణయం చొప్పున ఈ యొక్క సమస్య నుండి బయటపడేందుకు వేరొక అన్యరాజునకు తిగ్లప్తి లేసరునకు ముట్ట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ముట్ట చెప్పటం వలన సమస్య ఏమన్నా సమసిపోయిందంటే సమసిపోలేదు. టెంపరీగా అప్పటి వరకు ఆ సమస్య సమసిపోయినది, కానీ ఆ తర్వాత మరలా ఈ ఆహాజు యొక్క కుమారుని యొక్క కాలములో సహితము అష్షూరు రాజు వీరినే, యూదావారినే జయించేందుకు వీరి మీదకు వచ్చినట్లుగా తర్వాత మనం గమనించవచ్చు. సరే, ఇప్పుడు ఎంత భయభక్తులను విడిచినటువంటి వాడుగా దేవుని సంబంధమైనటువంటి ఈ బంగారు వెండి వీటన్నిటినీ కూడాను తాను ఎవరికో అన్యరాజుకు ఇచ్చి తన యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేసుకునవల్లని ఇతను ఆశపడి ఉన్నాడు. టెంపరీగా అది సక్సీడ్ అయ్యాడు. ఈ ఆహాజు చేసినటువంటి మరి ఒక దౌర్భాగ్యపు పనిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏమిటంటే, ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ అన్యదేవతలకు కట్టబడినటువంటి ఒక బలిపీఠమును చూచాడు. ఆ బలిపీఠము వంటిదే తన యొక్క రాజ్యంలో కూడా ఉండాలని ఆశించినటువంటి వాడై తాను అక్కడ నుండి తాకీదులు తన ప్రధాన యాజకునికి పంపి తాను వచ్చేటప్పటికి రెడీ చేయమని చెప్పాడేమో, తాను వచ్చేటప్పటికి ఆన్య బలిపీఠం అనేటువంటిది కట్టబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ రాజే ఈ విధమైనటువంటి విగ్రహారాధనకు అన్య సంబంధమైనటువంటి బలులు ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క రాజ్యమును దిగజార్చి వేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాదు సాక్షాత్తు దేవుని ఆలయమునకు సంబంధించినటువంటి యెహోవాకు బలి నర్పించవలసినటువంటి ఆ ఇత్తడి బలిపీఠమును సహా దేవాలయం దగ్గర నుండి మార్చి ఈ యొక్క అన్య బలిపీఠంకున్నకు సమీపంలో తాను ఆశించిన ప్రదేశంలో దాన్ని ఉంచవలనని అతను కోరినాడు. ఇంకా ఎన్నెన్నెన్నో మార్పులు తాను చేసి ఉన్నాడు. ఈ విధమైనటువంటి ప్రవర్తనకు తెగబడటం వలన యెహోవా యొక్క శాపము అతని మీదను యూదా ప్రజల మీదను నిలిచి ఉండనై ఉన్నదని అతను గుర్తించలేనటువంటి పరిస్థితులలో ఉండిపోయి ఉన్నాడు. చాలాసార్లు మనము మన యొక్క భక్తి జీవితంలో కొనసాగేటప్పుడు దేవునికి భయపడవలసిన రీతిగా భయపడేటువంటి వారంగా ఉండము. కొన్నిసార్లు దేవుడు వేటినైతే విసర్జించమని మనతో చెప్తాడో వాటిని పూర్తిగా పక్కన పెట్టివేసి మన ఇష్టానుసారంగా పనులను చేసుకునేటువంటి వారంగా భయమును భక్తిని విడిచిపెట్టేసినటువంటి వారంగా మనము ఉండగలము. మన సొంత వాటిని అది 5 రూపాయలకు మనం కొని తెచ్చినా సరే దాన్ని బహుభద్రంగా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. అదే దేవునికి సంబంధించినటువంటి విషయములను మాత్రము జాగ్రత్తగా మనము చూచేటువంటి పరిస్థితిలో ఉండము. వాటిని కాపు కాచేటువంటి పరిస్థితిలో ఉండము. ఇది దేవునిది కదా, దీనిని నేను ఇట్లా ఖర్చు పెట్టకూడదే, దేవునికి నేను లెక్కను అప్పచెప్పవలసినటువంటి వాడనై ఉన్నానే, ఇదేంటి దేవుని సొమ్ము గదా అనేటువంటి భయము భక్తి అనేటువంటిది మనము విడిచిపెట్టేస్తూ ఉంటాం. పండగ వస్తుంది, డిసెంబర్ రాగానే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఏం చేయాలి, ఈ ఖర్చు మీట్ అవ్వాలంటే అని ఆలోచించి ఆ మాసమునకు దేవునికి ఇవ్వవలసినటువంటి డబ్బును మనము స్వాహా చేసేటువంటి వారంగా ఉంటాం. ఆ పర్వాలేదులేండి, ఈ యొక్క నెలలో మనం ఇవ్వకపోతే మాత్రం ఏమైంది, మరీ 10% ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, మరీ వేటుకో వాడతలేదు కదా మేము, ఈ యొక్క పండగ కోసమే కదా, ఇది కూడాను మా యొక్క భక్తికి సంబంధించినటువంటి విషయములే కదా, గుడికి సంబంధించినటువంటి విషయములే కదా అని ఆ విధంగా మనం చేసేటువంటి ప్రతి తప్పిదమును సమర్థించుకుంటూ ఆ మంత్ దేవునికి ఇవ్వవలసినటువంటిది మనం ఎగ్గొట్టేటువంటి వరంగా ఉంటూ ఉంటాం. అది ఆ నెలతో అయిపోతుందా, ఉండదు. జనవరి కూడా మరొక పండుగ ఉన్నది కాబట్టి ఆ నెలలో కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇక ప్రతి నెల ఏదో ఒకటి వస్తానే ఉంటుంది ఖర్చు అనేటువంటిది, కాబట్టి దాన్ని మీట్ అవ్వటానికి ముందు మనము తీసి పక్కన పెట్టేసేటువంటిది ఏంటంటే దశమ భాగం, ఇప్పటి వరకు ఇవ్వట్లేదు కదా ఇదే కంటిన్యూ చేద్దాంలే అనేటువంటి యొక్క ఉద్దేశం చేత దశమ భాగమును దేవుని యొక్క సొమ్మును మనము స్వాహా చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమ అనేటువంటిది మన హృదయాంతరంగంలో ఉండవలసి ఉంటుంది. మన హృదయాంతరంగంలో ప్రేమ ఉన్నట్లయితే దేవుని ఎడల ఆయనను మిక్కటంగా నీవు ప్రేమించినటువంటి వాడవైతే నీవు నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అంతకన్నా దేవుని విషయములను దేవుని యొక్క సంగతులను గురించి ఆసక్తి కలిగినటువంటి వాడవై వాటిని గురించి జాగ్రత్త తీసుకునేటువంటి వాడవుగా నీవు ఉంటావు. దేవుని సొమ్మును దోబరాగా నీవు ఖర్చు పెట్టివేసి నీ సొంత అవసరాలకు వాడుకున్నటువంటి వాడుగా ఉన్నట్లయితే నీవు దేవుని ఎట్ల భయభక్తులు కలిగినటువంటి వాడవని దేవుడు నిన్ను తీర్పు తీర్చనై ఉన్నాడా? ఆ విధంగా తీర్పు తీర్చలేడే. ఎందుకంటే నీ మనసులో ఆలోచించినటువంటి ఆలోచన సరైనది కాదు, ఇది నాది కాదు కదా, దేవునిది కదా, ఆ ఖర్చు పెట్టండి పర్వాలేదులే అన్న రీతిలో నీవు నీ ఇష్టానుసారంగా దేవుని సొమ్మును వాడినటువంటి వాడవైనట్లయితే దేవుడు నిన్ను లెక్క అడగకుండా విడిచిపెట్టేస్తాడా, మనలను మనం పరీక్షించుకోనవలసి ఉన్నది. ఇక్కడ ఈ రాజు చేసినటువంటి తప్పిదము అటువంటిదే. దేవునికి తను తాను ప్రత్యక్షపరచుకొని దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవ ఇప్పటి వరకు మమ్మలను కాచి కాపాడినటువంటి దేవుడవు, మహా ఉపద్రవముల నుండి నన్నును మా దేశపు ప్రజలను నీవు కాపాడినటువంటి వాడవు, ఈ సమయంలో ఈ విధమైనటువంటి పరిస్థితులలో మేమున్నాము, ఉపద్రవములలో మేమున్నాము, అపాయములో మేమున్నాము, మమ్మలను రక్షించు అని దేవుని యొక్క మొర్ర పెట్టడానికి బదులుగాను ఇతను ఏం చేశాడంటే దేవుని యొక్క ఆలయంలోనే ఆ యొక్క బంగారము వెండి వీటన్నిటిని తీసుకుని వెళ్ళి అన్యరాజునకు అప్పజెప్పి తనను తన రాజ్యమును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిన్నును నీ యొక్క రాజ్యమును సహా దేవుడు నాశనము చేయగలడని నీవు మర్చిపోయావా? మనల్ని మనము పరీక్షించుకునవలసి ఉంటున్నది. ఇక ఊరియా అనేటువంటి ఒక ప్రధాన యాజకుని గురించి ఆలోచిద్దాం. ఇతడు ప్రధాన యాజకుడై ఉన్నాడు, అంటే దేవుని పక్షముగా ప్రజల యొక్క తన యొక్క కర్తవ్యమును జరిగించవలసి ఉన్నాడు. తాను దేవుని భయభక్తులలో ప్రజలను పెంచవలసినటువంటి వాడై ఉన్నాడు, నడిపించవలసినటువంటి వాడై ఉన్నాడు. అటువంటి ఊరియా ఏం చేశాడంటే, రాజైతే ఏమి, మరి ఒకరైతే ఏమిటి, ఈ ఆహాజు రాజు సిరియా దేశమునకు వెళ్ళి అన్య దేవతలకు కట్టబడినటువంటి ఒక బలిపీఠమును చూచి ఆ నమూనాను పంపి ఇలాంటి బలిపీఠాన్ని యూదాలో కూడా కట్టించు అని ఆహాజు తాకీదు పంపితే, వెంటనే దాని ప్రకారము ఇతను అలాంటి దానిని నిర్మించి వేస్తాడు. అది కూడా ఆగమేఘాల మీద సిరియా నుండి ఆహాజు తిరిగి యూదాకు వచ్చే లోపలే దానిని తాను ఎంతో ప్రాంప్ట్గా నిర్మించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ దినములలో ఏమవుతున్నదంటే, ఈ ప్రధాన యాజకులు అనేటువంటి వారు, బోధకులు అనేటువంటి వారు, సేవకులు అనేటువంటి వారు వీరంతగా ఎలా మారిపోతున్నారంటే, మనుషులు చెప్పినటువంటి మాటలకు లోబడేటువంటి వారుగా ఉంటున్నారు, కానీ దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి, దేవుడు వారికి నిర్ణయించినటువంటి, నియమించినటువంటి ఆ కట్టడల చొప్పునను, ఆ దైవ భయము చొప్పునను నడుచుకునేటువంటి వారుగా ఉండట్లేదు. ఈ విధంగా ఉండటం వలన దేశం అనేటువంటిది భ్రష్టుబట్టి పోతున్నది. ఎక్కడ చూసినప్పటికీ ఇబ్బంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, నీవును నీ యొక్క ప్రజలను చేసేటువంటి తప్పిదములై ఉంటున్నవి. పైన ఉన్నటువంటి నీవే తప్పు చేసినటువంటి వాడవైనట్లయితే నీ కింద ఉన్నటువంటి వారు ఆటోమేటిక్గా తప్పు చేసేటువంటి వారై ఉంటారు. నీవే తప్పులు చేసేటువంటి వాడవైనట్లయితే నీ కింద ఉన్నటువంటి వారు ఇంకెన్నో తప్పులు చేసేటువంటి వారుగా ఉంటారు. వారిని సరిచేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఈ ప్రధాన యాజకుడు ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడో చూడండి. నేటి దినములలో సైతము ఇదే విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రాజులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు, ఈ బోధకులైనటువంటి వారు, బిషపులైనటువంటి వారు, వీరంతరూ కూడాను ఏ విధంగా తయారవుతున్నారంటే, తమ సొంత ప్రయోజనములను చక్కబెట్టుకొనటానికి, తమ యొక్క పరపతిని పెంచుకునేందుకు, తమ యొక్క పేరు ప్రఖ్యాతులను పెంచుకునేందుకు తాము తెగబడుతున్నారే గాని, దేవుని యొక్క విషయములను ఆలోచించేటువంటి వారుగా, దేవునికి భయపడేటువంటి వారుగా వారు ఉండటం లేదు. ఇక్కడ జరిగినటువంటిది తప్పు అని తెలుసుకున్నటువంటి వారుగా వీరిద్దరిలో ఎవరిని మనం చూడలేదు. ఆహాజు అదే విధంగా చనిపోయినాడు. ఆహాజు సంగతి పక్కన పెట్టండి, ఇతను దైవ సేవకుడై ఉన్నాడు కదా. దైవ సేవకుడు అన్య సంబంధమైన బలిపీఠమును మనం ఎలా కడతాము అని రాజుకు తెలియజేయవలసి ఉండింది. తాను ఆ విధంగా చేయలేదు. వీరందరినీ దేవుడు కరుణిస్తాడంటారా? దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు కాబట్టి నీవు ఎన్నో రకములైనటువంటి కారణాలు చెప్పవచ్చు, నీవు ఎన్నో రకములైనటువంటి సాకులు చెప్పవచ్చు. అయితే దేవుని ఎదుట నీవు హృదయాంతరంగములో నీతిమంతుడుగా నిలిచినటువంటి వాడవైనట్లయితే అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చగలిగినటువంటి వాడై ఉంటాడు. ఎప్పుడది సాధ్యమవుతుందంటే, నీ యొక్క తప్పుదములను నీవు గ్రహించుకొని పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చగలిగినటువంటి వాడై ఉంటాడు. నేను ఏ తప్పిదమును చేయలేదండి, నేను ఏ పాపమును చేయలేదండి, నేను కేవలము ఆ యొక్క సమస్యకు పరిష్కారం కొద్దీ నేను దేశ ప్రజలను కాపాడేందుకు ఆ విధంగా నా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం అప్పుడు చాలలేదండి, కాబట్టి దేవుని గుడిలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యమును తీసుకుని వెళ్ళండి, అష్షూరు రాజుకు అప్పచెప్పాను అని అట్లా చెప్పి ఉండేవాడేమో ఆహాజు రాజు. అదే విధమైన సాకులు మనము ఎన్నో మార్లు చెప్పేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే దేవుడు మనం చెప్పేటువంటి కుంటి సాకులను బట్టి మోసపోయేటువంటి వాడు కాడు. దైవ భయమును నీవును నేనును విడిచినటువంటి వారమైనట్లయితే మనలను దేవుడు లెక్క అడగనై ఉన్నాడు. మనము భయభక్తులు కలిగినటువంటి వారమై లోకములో జీవించవలసి ఉన్నది. మనము ఎంత శూరులము, ధీరులము, ఎంతమందికి పాపులర్గా తెలిసినటువంటి వారము అనేటువంటిది దేవుడు లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. నీ పేరు ఎవ్వరికి తెలిసి ఉండకపోవచ్చును, కానీ నీవు దేవుని ఎదుట నమ్మకముగా నీ జీవితాంతము నీ సాక్ష్యమును కాపాడుకుంటూ జీవించినటువంటి వాడుగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి వాడై ఉంటాడు. నీవు భయమును విడిచినటువంటి వాడవై ప్రార్థనను పక్కన పెట్టివేసి ఏదో వేషధారణ బ్రతుకును బ్రతికేటువంటి వాడవైనట్లయితే అప్పుడు దేవుడు నిన్ను లెక్క అడగనై ఉన్నాడు. ఈ దినమందు మనం ఈ కొద్ది మాటలను తలపోసుకుంటూ మన యొక్క జీవితంలో మనం ఎలా ఉన్నాము, మన యొక్క గృహ నిర్వహణలో ఎలా ఉంటున్నాము, మన సంగమలో మన యొక్క పాత్ర ఏమై ఉన్నది. ఈ విషయములన్నిటినీ ఆలోచించుకుంటూ అన్ని విషయములో మనము జాగ్రత్తగా ఉంటున్నామా, పరిశోధించుకొని పరీక్షించుకొని మనలను మనము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో చక్కబెట్టుకుని ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామిడమైన తండ్రి, ఈ అహాజు రాజు భయభక్తులను విడిచినటువంటి వాడై తనకు ఆపద సంభవించినప్పుడు అన్యరాజు మీద ఆనుకుంటూ దేవుని యొక్క మందిరములోని ఆభరణములను బంగారు వెండి ఇటువంటి విలువైనటువంటి వాటిని సమర్పించి తన యొక్క ప్రొటెక్షన్ కోసం వీటి ద్వారా ప్రయత్నించుచున్నాడు. గాని దేవుడు సమస్తమై ఉన్నాడు. మేము దేవునితో సంధి చేసి ఉన్నాము. దేవునికి మేము లోబడినప్పుడు దేవుడు మమ్మలను ప్రతి విధమైనటువంటి అపాయము నుండి ఇప్పటి వరకు మమ్మలను కాచి కాపాడినటువంటి విధంగాని ఇక ముందును కాచి కాపాడగలడు అనేటువంటి యొక్క విశ్వాసము నుండి తొలగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. విగ్రహారాధన చేస్తూ పిల్లలను అగ్నిగుండము దాటిస్తూ భయంకరమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాడుగా, ప్రధాన యాజకునికి విగ్రహ సంబంధమైన బలిపీఠమును అదే విధంగా కట్టించమని తాకీదు జారీ చేసినప్పుడు ఆ యొక్క యాజకుడు సహితము ఆ రాజును గద్దించవలసినటువంటి వాడై ఉండగా తాను కూడా గృడివాడైపోయి కేవలము ప్రజల యొక్క మన్నల నిమిత్తము రాజు యొక్క మన్నల నిమిత్తము తాను బ్రతికేటువంటి వాడుగా అయిపోయినాడు. తండ్రి, ఈ యొక్క ఆత్మీయ గురుడితనము నుండి మాలో ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.